Welcome to SBS in Telugu.
ఇల్లు కొనుక్కోవడం అనేది ప్రతి ఒక్కరి కల. రూపాయి రూపాయి దాచుకుని, సారీ, డాలర్ డాలర్ దాచుకుని కూడబెట్టుకున్న కష్టార్జితంతో ఒక గూడు ఏర్పరచుకోవాలని వలస వచ్చిన ప్రతివారు కనే కల. ప్రస్తుతం ఉండే వడ్డీ రేట్లు, పెరుగుతున్న ఇళ్ల ధరలు, అలవాటైన సబర్పులు, కొనడానికి స్తోమత లేని జీతాలు, వీటి మధ్య ఇల్లు కొనుక్కునే కల కలగానే ఉంటుందా అనే ప్రశ్న మీ మదిలో మెదులుతోందా? మీ కలను సాకారం చేసుకునే విధంగా మీరు మొదట ఇల్లు కొనుక్కునే ముందు తెలుసుకోవాల్సిన చిట్కాలను ఈ శీర్షికలో చర్చించడం జరిగింది. ఎంత డబ్బుంటే ఇల్లు కొనచ్చు? వడ్డీ రేట్లు తగ్గేంత వరకు ఆగాల? అసలు మొదట ఇల్లు కొనాలి అంటే ఎలా మొదలుపెట్టాలి? కొత్తగా వినపడుతున్న పదం రెంట్ వెస్టింగ్ అంటే ఏమిటి అనే ప్రశ్నలకు సురేష్ పెంటకోట గారు ఎథికల్ గ్రోత్ బయర్స్ ఏజెన్సీ నుండి సమాధానమిచ్చారు. ఈ పాడ్కాస్ట్ ని మీకు ప్రొడ్యూస్ చేసి వినిపిస్తున్నది సంధ్యా వెదురి. ఎస్బీఎస్ తెలుగు ద్వారా గృహ, ఆరోగ్య, విద్య మరియు వృత్తికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకోండి. దానికోసం ఎస్బీఎస్ తెలుగు ఇన్స్టా పేజ్ని కానీ ఫేస్బుక్ పేజ్ని కానీ ఫాలో చేయండి. ఆస్ట్రేలియాలో మంచి ఇన్వెస్ట్మెంట్ అంటూ ఉంది అంటే అది రియల్ ఎస్టేటే అంటున్నారు సురేష్ గారు.
సో ఆస్ట్రేలియాలోని బెస్ట్ యాసెట్ ఈజ్ రియల్ ఎస్టేట్ అనమాట. ఎందుకంటే ఒక 40 ఇయర్స్ చెప్పాం కదా, ఒక 40 ఇయర్స్ ముందు వరకు డాటా మనకి అవైలబుల్ ఉంది. దాన్ని బట్టి చూసుకుంటే 7-8% ఎవ్రీ ఇయర్ యావరేజ్గా ప్రతి ప్రాపర్టీ గ్రో అయింది. అంటే ఒక లెట్స్ ఒక $500,000 పెట్టి మనం ప్రాపర్టీ కొన్నాం అంటే within next 5 years or 8 years ఆ ప్రాపర్టీ డబుల్ అవుతుంది, రైట్? సో దేర్ ఇస్ నో అదర్ యాసెట్ ఓకే ఇన్ ఆస్ట్రేలియా విచ్ ఇస్ బెటర్ పర్ఫార్మింగ్ దెన్ రియల్ ఎస్టేట్ అనమాట. కానీ మనం కరెక్ట్గా రైట్ ఏరియాస్లోని రైట్ ప్రైస్కి రైట్ ప్రాపర్టీ కొంటే ఇట్ విల్ వర్క్అవుట్ ఫర్ యూ. సో నేను 2003లో వచ్చాను అనమాట స్టడీస్కి. బట్ మై ఫస్ట్ జర్నీ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ప్రాపర్టీ ఎప్పుడు జరిగిందంటే 2003లో ఫస్ట్ కొనుక్కున్నాం ఇల్లు. 2006లో కొన్నాం ఫస్ట్ ఇల్లు మాది. వెరీ ఎర్లీ అనమాట, అప్పటికి ఇంకా అన్ని చాలా మందికి ఎవరికి ప్రాపర్టీ మార్కెట్ అంటే ఏంటో ఒకటి తెలియని టైంలోని ఒక బోల్డ్ డెసిషన్ తీసుకొని వి బాట్ ఎ ప్రాపర్టీ అనమాట 2003లోని. దాని తర్వాత వి బాట్ లైక్ అరౌండ్ లైక్ 7-8 ప్రాపర్టీస్ ఇన్ ద లాస్ట్ 15-16 ఇయర్స్ కొన్ని. తర్వాత 2 ఇయర్స్ బ్యాక్ ఐ స్టార్టెడ్ అనుకున్నాను నేను ఎలా అయితే జర్నీ ఉందో అలాగే సిమిలర్ జర్నీ చాలా మందికి ఉంటుంది. ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళు, ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళు కానీ లాస్ట్ 5-6 ఇయర్స్ వచ్చిన వాళ్ళు చాలా మందికి ఎలా కొనాలో ఎలా అంటారో కూడా తెలియదు ఓకే. సో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, ప్రాపర్టీ అనేది సేఫ్ బెట్ అని అందరికీ తెలుసు, అర్థమవుతుంది, కానీ ఎలా చేయాలో తెలియదు చాలామందికి. సో వి స్టార్టెడ్ దిస్ బయర్స్ ఏజెన్సీ అనే కంపెనీ, ఎథికల్ గ్రోత్ బయర్స్ ఏజెన్సీ అనే కంపెనీ పేరు. సో స్టార్టెడ్ టాకింగ్ టు పీపుల్ ఏంటి, ఎలాగా ఎంటర్ అవ్వచ్చు, ఫస్ట్ హోమ్లాగా కొనుక్కోవాలా లేకపోతే ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవాలా, ఇలాంటి రకరకాల సినారియస్లోని వి స్టార్టెడ్ డూయింగ్ దట్. ఇప్పుడు దాకా ఒక 50-60 ప్రాపర్టీస్ అయితే కొన్నాం, చాలా మందికి హెల్ప్ చేసాం, వి బిల్డ్ పోర్ట్ఫోలియో ఫర్ దెమ్ అన్నమాట.
ఓకే, సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇల్లు కొనాలి అంటున్నప్పుడు ఫస్ట్ రీసెంట్ గా జరిగిన వడ్డీ రేట్ల గురించి వస్తే ఇంట్రెస్ట్ రేట్స్ అలానే ఉన్నాయండి. అసలు ఈ ఇంట్రెస్ట్ రేట్స్, ఇల్లు కొనటము, సో ఈ రెండింటికి ఉండే రిలేషన్ ఏంటండి?
మామూలుగా మనము ఏదన్నా ఇంట్రెస్ట్ రేట్ అనేది మనం డిసైడ్ చేయాలి, ఆర్బీఐ డిసైడ్ చేస్తే డ్యూ టు గ్లోబల్ ఎకానమిక్ పాలసీస్, మ్యాక్రో ఎకానమిక్ సిచ్యువేషన్స్ కానీ, సో బికాస్ ఆఫ్ అదర్ లాజిస్టికల్ రీజన్స్. సో మనం అంత డీటెయిల్గా వెళ్ళక్కర్లేదు దాని గురించి. ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు జనాలు భయపడతారు, పెరుగుతుంది కదా మనం ఎందుకు కొనుక్కోవడం అనేది. తగ్గుతుంది ఆర్ తగ్గేలా ఉంది అనుకుంటే ఒకళ్ళలో కాన్ఫిడెన్స్ పడుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్ అనమాట. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, డాలర్ కూడబెట్టుకొని ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ డాలర్స్ని పెట్టుకొని ఒక 20% డిపాజిట్ పెట్టుకొని కొనుక్కుందాం వీళ్ళు అనుకుంటారు. సో ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుందంటే ఒక 0.25% పెరిగిందంటే ఆన్ అన్ యావరేజ్ ఒక $500 పర్ మంత్ పెరిగిపోతుందంటే, సో వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళు చేసుకున్న సేవింగ్స్లో అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి భయపడతారు అనమాట కొనాలా లేదా అనేది. కానీ ఆస్ట్రేలియన్ ప్రాపర్టీ మార్కెట్ ఎప్పుడు చూసుకుంటే ఒక లాస్ట్ 3-4 సైకిల్స్ చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగిన ప్రతిసారి ప్రాపర్టీ మార్కెట్ తగ్గడమో ఆర్ లేదా స్టాగ్నెంట్ అవ్వడమో జరిగింది ఓకే. బికాస్ కొనేవాళ్ళు తగ్గిపోతారు కాబట్టి, కొనేవాళ్ళు అంటే సప్లై డిమాండ్ రేషియో, సప్లై ఎక్కువైపోతుంది డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి ప్రాపర్టీ ప్రైసెస్ ఆగడమో లేదా తగ్గడమో జరుగుతుంది. 2020లో జరిగిన సిచ్యువేషన్ చూసుకుంటే అప్పుడు కోవిడ్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ అలా పెరగడం మొదలుపెట్టింది. కానీ అందరూ అనుకున్నారు ప్రాపర్టీ ప్రైస్ మార్కెట్ పడిపోతుంది అనుకున్నారు, కానీ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది 2020 ముందు చాలామంది ఆస్ట్రేలియాకి వచ్చిన వాళ్ళు మైగ్రెంట్స్, వాళ్ళు ఇల్లు కొనుక్కుందాము అనే సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఏమైందంటే డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్ పెరగడం, ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతున్నా సరే ప్రాపర్టీ ప్రైస్ పెరుగుతూనే ఉందన్నమాట. 18 మంత్స్ కంటిన్యూస్గా ప్రాపర్టీ ప్రైస్ పెరుగుతూనే ఉందన్నమాట. సో మనం ఆలోచించాల్సింది అంటే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతున్నప్పుడు ఆల్రెడీ ప్రైస్, ప్రాపర్టీ ప్రైస్ పెరిగాయి కదా. సో ఇమాజిన్ వాట్ ఈస్ గోన్ హ్యాపన్ వెన్ ఆర్బీఐ స్టార్టెడ్ స్లాషింగ్ ద రేట్స్. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నప్పుడు డిమాండ్ ఇంకా పెరుగుతుంది అనమాట. సో ప్రాపర్టీ ప్రైస్ డెఫినెట్గా పెరుగుతుంది. సో మనము ఆలోచించినప్పుడు ఏం చేయాలంటే, కొత్తగా వచ్చిన మైగ్రెంట్స్ కానీ యంగ్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆలోచించాల్సింది మనం ఎంత అఫోర్డ్ చేయగలము, ఓకే, మన అఫోర్డబిలిటీకి ఎక్కడ కొనాలి. ఆ రెండు థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. చాలామంది ఎమోషనల్గా ఫీల్ అవుతారు అనమాట. కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఎక్కువ ప్రైస్ పెట్టుకునేయడం ప్రాపర్టీస్. సో ఎవరో చెప్పారు, సో ఆ ఎవరో చెప్పిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, కరెక్ట్ డేటా పాయింట్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట.
ఆస్ట్రేలియాలో ఇల్లు కొనుక్కోవాలంటే అసలు ఎంత డబ్బులు దాచుకోవాలండి?
సి ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క మీడియన్ ప్రైస్ ఉంటుంది. ఒక మీడియన్ ప్రైస్ అంటే యావరేజ్ ప్రైస్ ఉంటుంది ఒక, ఓకే, అది ప్రతి మెట్రో సిటీకి ఒక నెంబర్ ప్రస్తుతానికి ఉందన్నమాట. ఎగ్జాంపుల్ సిడ్నీ అనుకోండి, ఒక 1.4 to 1.5 million dollars మేము పెట్టుకోవాలన్నమాట, ఓకే, మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే. అది ఇండివిజువల్ హౌస్, దాని ఏంటంటే యూనిట్స్ మళ్ళీ వేరేగా ఉంటుంది, అపార్ట్మెంట్స్ యూనిట్స్ ఇండివిజువల్ హౌసెస్ గురించి వేరేగా ఉంటుంది అనమాట. మరి ఫస్ట్ ఇండివిజువల్ హౌసెస్ మాట్లాడుకుందాము. ఒక 1.4 to 1.5 million dollars పెట్టుకొని మంచి ప్రాపర్టీ మంచి ఏరియాలో కొనుక్కోవచ్చు అనమాట, యావరేజ్ ప్రైస్. అదే మెల్బర్న్ వెళ్ళామనుకోండి, మెల్బర్న్లో 650 to 700 kilo కూడా మంచి ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. అలాగే పర్త్ ఏమైందంటే 800K, బ్రిస్బెన్ క్లోజ్ టు 1 million, 970-980,000 dollars అవుతుంది, ఓకే. అలాగే అడిలైడ్ 700-800 అడిలైడ్ కూడా. సో టాస్మేనియా ఒక 600-650 కొనుక్కోవచ్చు. అలా ఒక్కొక్క మెట్రో సిటీకి ఒక్కొక్క ప్రైస్ పాయింట్ ఉంది మీడియం ప్రైస్. అట్ ద సేమ్ టైమ్ యూనిట్స్ అపార్ట్మెంట్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం తక్కువ ప్రైస్ కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పారామెటర్లోని అలా ఒక ఏరియా ఉంది సిడ్నీలోని, అక్కడ మనం 600-650 కూడా కొనుక్కోవచ్చు అపార్ట్మెంట్స్. అలాగే ఒక స్కోఫీల్డ్స్ అనే ఏరియా ఉంది, ఎక్కువ తెలుగు వాళ్ళు అక్కడ ఉంటారనమాట. సో అక్కడ 700K కూడా మనం 2-bedroom అపార్ట్మెంట్ స్టేషన్కి దగ్గరలో కొనుక్కోవచ్చు అనమాట, ఓకే. అలాగే మనం డౌన్ సౌత్ వెళ్తే కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది, లెప్పింగ్టన్ ఓరన్ పార్క్ ఇలాంటి ఏరియాలోని 1 million, 1.2 million కూడా కొనుక్కోవచ్చు అనమాట, ఓకే. సో మనం అలాగే మనం మెల్బర్న్ వెళ్ళినా అలాగే ప్రతి పర్త్లో కానీ ప్రతి మెట్రో సిటీలోనే కొన్ని కీ ఏరియాస్ ఉంటాయి అనమాట, ఓకే. అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉండే ఏరియాలో ఆబ్వియస్లీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం కలిసి ఉందాము దగ్గర కమ్యూనిటీ డెవలప్ చేద్దాం ఉంటారు కాబట్టి వెళ్తారు. అంత మనం ఎఫర్ట్ చేయగలనుకుంటే మనము ప్రాపర్టీ మార్కెట్కి ఎంటర్ అవ్వాలి.
సో ఎప్పుడు రైట్ టైం అండి కొంటాం అంటే, ఎప్పుడు కొనొచ్చా లేకపోతే నెలాగి కొనొచ్చా లేకపోతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాక కొనొచ్చా, అసలు నేను ఎప్పుడు ఇల్లు కొనాలి?
సి రైట్ టైం అనేది ఏంటంటే ఇండివిజువల్, ప్రతి ఇండివిజువల్ కెపాసిటీ వాళ్ళ మోటివేషన్ లెవెల్స్ బట్టి ఆధారపడుతుంది. సో ఇదేంటంటే వన్ సైజ్ డజన్ ఫిట్ ఆల్ అంటారు కదా కాన్సెప్ట్, అంటే ఇప్పుడు నాకు సరిపడే టీషర్ట్ ఇంకోటి సరిపోతుంది అని గ్యారంటీ లేదు, రైట్. సో మన అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇండివిజువల్ సినారియోని వాళ్ళు అసెస్ చేసుకోవాలన్నమాట. సి ప్రాపర్టీ కొనడం అంటే పక్కింటి వాళ్ళు కొన్నారు, మనం తెలిసిన వాళ్ళు కొన్నారని మనం కొనకూడదు. మనము ఎంత అఫోర్డ్ చేయగలము, ఓకే, మనము ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ చూస్తున్నారనుకోండి 20% డిపాజిట్ మన ఉందనుకోండి, మనము ఇన్సూరెన్స్ ఏం పే చేయకుండా, లెండర్స్ మోడ్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఎల్ఎంఐ అనే కాన్సెప్ట్, సో అది మనము పే చేయకుండా మనము ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, రైట్. సో అట్ ద సేమ్ టైం మనము 80% బారో చేసిన సరే 80%కి కరెంట్ ఇంట్రెస్ట్ రేట్కి మనం ఎవ్రీ మంత్ ఎంత మనం పే చేస్తున్నాము, అది మనం ఎఫోర్డ్ చేయగలమా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇల్లు ఒకటే కొనడం కాదు, ఆ ఇల్లు కొన్న తర్వాత దాన్ని కాన్స్టెంట్గా ఎవ్రీ మంత్ మార్గేజ్ పే చేయడము, అట్ ద సేమ్ టైం మీద ఈ కంట్రీకి వచ్చి మనము, ఓకే, ఇండియా నుంచి వచ్చి అన్ని సాక్రిఫైస్ వచ్చి మనం వి ఆల్సో హ్యావ్ టు లివ్ కదా, మనం బతకాలి కూడా కదా. సో మనం సినిమాకి వెళ్దామో లేదంటే బీచ్కి వెళ్దామో హాలిడేకి వెళ్దామో, ఓన్లీ డబ్బులు కట్ మార్గేజ్ పెట్టే కాకుండా వి హ్యావ్ టు థింక్ ఇన్ దోస్ టర్మ్స్ యాజ్ వెల్. అది ప్రతి ఇండివిజువల్ వాళ్ళు చూసుకోవాలన్నమాట. కొత్తగా వచ్చిన వాళ్ళకి యూనో ద 20% డిపాజిట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే రెంట్ వెస్టింగ్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సిడ్నీలో ఉంటారు, మంచి ఏరియాలోని దే వాంట్ టు లివ్, స్కూల్స్ మంచి స్కూల్స్, ఓకే, మంచి షాపింగ్ సెంటర్స్, కనెక్టివిటీ. ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కొంచెం తగ్గిపోయి ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ టు సిటీ ఆర్ అదర్ ప్లేస్ టు వర్క్, అంటే వాళ్ళ కమ్యూట్ కూడా ఇంపార్టెంట్. సో మనం ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఆ ఏరియాలోనే మనం ఎఫోర్డ్ చేయగలదు అనేది ఇంపార్టెంట్. అంటే ఆ ఏరియాలో ఎఫోర్డ్ చేయలేదు అనుకోండి, లెట్స్ సే 1.5-1.6 million dollars ఉంటుంది ప్రాపర్టీ, వాళ్ళు కావాల్సిన ప్లేస్ వాళ్ళు రెంట్కి ఉంటున్నారు, ఓకే. సో రెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే 1.5 అప్రాక్సిమేట్లీ $8,000 పర్ మంత్ ప్రస్తుతానికి మనము మార్గేజ్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో $8,000 హాఫ్ వేసుకోండి, $4,000 మాత్రమే మనము రెంట్ పే చేస్తాము, మంచి ప్రాపర్టీ మంచి అమ్యూనిటీస్ ఉన్నది. సో మన అక్కడ 4,000 వేస్ట్ చేయట్లేదు. కానీ వేరే ప్లేసెస్ ఉంటాయి కదా, మెల్బర్న్ కానీ లేదంటే పర్త్ కానీ బ్రిస్బెన్ ఎమర్జింగ్ సిటీస్లోని వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తామన్నమాట. సో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, అక్కడ ప్రాపర్టీ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, ద సేమ్ టైం మనం కూడా ఇక్కడ మనకు కావాల్సిన ప్లేస్లో మనం ఉంటాం. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యునో మేకింగ్ ద రైట్ చాయిసెస్ అన్నమాట. సో
కానీ మీరు నార్మల్ గా చూసారంటే ప్రాపర్టీస్ కొన్నప్పుడు మన కళ్ళతో చూసుకుని ఇల్లు ఎలా ఉంది, బిల్డ్ ఎలా ఉంది. సో మీరేమంటున్నారంటే రెంట్ వెస్టింగ్ అనే కాన్సెప్ట్ లో మనం ఇక్కడుంటూ వేరే రాష్ట్రంలో కానీ వేరే గ్రామీణ ప్రాంతాల్లో కూడా అయి ఉండొచ్చు, అక్కడ ఇల్లు కొంటే బాగుంటుంది అంటారు. అంటే మనం వెళ్ళి ఇల్లు అది ఎలా ఉందో చూసుకుంటామా, లేకపోతే మనం ఇక్కడ ఉంటాము ఆ ఇల్లు ఏమో అక్కడ ఉంటుంది, అలాంటి పరిస్థితుల్లో ఎలా పనికొస్తుందండి రెంట్ ఇన్వెస్టింగ్?
కరెక్ట్. సో మంచి ప్రశ్న సార్ మీరు. సో రెంట్ వెస్టింగ్ కాన్సెప్ట్ గారు మనము లేకపోతే మనం ఇక్కడ నుండి వేరే దగ్గర కొండం అనేది భయం ఉంటుంది చాలా మందికి, ఆ స్కేర్ ఫ్యాక్టర్ అనేది. సో అందుకోసం బయర్స్ ఏజెంట్స్ అని ఉంటారనమాట సార్ నాలాంటి వాళ్ళు. ఓకే, చాలా మంది ఇప్పుడు వస్తున్నారు మార్కెట్లోకి. సో ఇదివరకు రోజుల్లో మనం ఏమైనా ప్రాపర్టీ కొనాలంటే ఏం చేస్తాము, రియల్ ఎస్టేట్ .com దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన బడ్జెట్ రేంజ్ పెట్టుకొని ఒక ప్రాపర్టీ చూసి ఆ ప్రాపర్టీ బాగుందంటే మనం వెళ్ళి చూడడము, లేదంటే కొంతమంది చూడడం కొనే ఉంటారు. సో కాకపోతే మనకి ఏంటంటే ఆ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు ఓకే ఆ ప్రాపర్టీ. ఓకే, సో మనం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం చూడాల్సిందంటే ఎస్పెషల్ రెంట్ ఫెస్ట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ప్రాపర్టీ బుష్ ఫైర్ జోన్లో ఉందా లేదంటే ఫ్లడ్ జోన్లో ఉందా. ఓకే, ఆ ప్రాపర్టీ ఏదైనా ఎగ్జాంపుల్ ఈ కంట్రీలో ఏంటంటే బయోడైవర్సిటీ లేదంటే హెరిటేజ్ రిజిస్టర్ అంటారు అనమాట. సో కొన్ని కొన్ని ప్రాపర్టీస్ గవర్నమెంట్ ఏంటంటే హెరిటేజ్ రిజిస్టర్ కేటగిరీలో పెట్టుకుంటుంది. అంటే అలాంటి ప్రాపర్టీస్ కొన్న తర్వాత ఆ ప్రాపర్టీ మనం ఏమీ చేయలేము అనమాట, ఒక ఇటుకు కూడా మూవ్ చేయలేము మనము. సో అలాంటి ప్రాపర్టీస్ రిస్క్తో కొనేసుకుంటారు అనమాట కొంతమంది. సో బయర్స్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే మా లాంటి వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ముందే, ఈ ప్రాపర్టీ బుష్ ఫైర్ జోన్లో ఉందా, ఫ్లడ్ జోన్లో ఉందా, హెరిటేజ్ రిజిస్టర్లో ఉందా లేదా. ఓకే, మేమేం చేస్తాం, మేమే వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తాం ప్రాపర్టీని, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ వీడియో ఇన్స్పెక్షన్ చేసి పట్టుకొచ్చి చూపిస్తాం అనమాట క్లయింట్స్కి. రైట్, అండ్ ఆల్సో మనము బిల్డింగ్ అండ్ పెస్ట్ ఇన్స్పెక్షన్ అంటారనమాట. అంటే ఈ కంట్రీలో ఎవ్రీథింగ్ ఈజ్ లైసెన్స్డ్ కాబట్టి మన కంట్రీలోని ఒక లైసెన్స్డ్ ఇన్స్పెక్టర్తోనే వాడు స్ట్రక్చరల్లీ ప్రాపర్టీ ఎలా ఉంది, ఓకే టర్మైట్స్ పెస్ట్ ఏమైనా ఉన్నాయో లేవని చెక్ చేసి మనకు రిపోర్ట్ తెచ్చుకొని దాన్ని బట్టి మనము ప్రాపర్టీ కొంటామన్నమాట. ఓకే, సో ప్రాపర్టీ మేనేజర్స్ ఉంటారు ఇక్కడ. ఓకే, సో ఆఫ్కోర్స్ ఇక్కడ అంతా లైసెన్స్డ్ బేస్డ్ కాబట్టి ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ ప్రాపర్టీ మేనేజర్ దే ఆర్ అండర్ ప్రాపర్ లైసెన్స్ బై దస్ ఎవ్రీ స్టేట్ అనమాట. సో మనం నమ్మొచ్చు. ఓకే, సో ఎందుకంటే వెరీ కంప్లయంట్ ఇండస్ట్రీ అనమాట రియల్ ఎస్టేట్ అనేది. యాజ్ సెడ్ లైక్ ఫస్ట్ బయర్స్ ఏజెంట్ ఉంటే ఆ బయర్స్ ఏజెంట్ విల్ డూ ఆల్ ది లెగ్ వర్క్ ఫర్ యూ. ఓకే, ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లోని మనం వెళ్ళి మొత్తం అంత ప్రాపర్టీ చూడడము. ఓకే, ఎందుకంటే ప్రాపర్టీ గ్రోత్ అనేది ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఎంత గవర్నమెంట్ ఎంత అక్కడ పెడుతుంది అన్న దాంట్లో కూడా డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము సిడ్నీ చూస్తున్నారనుకోండి, స్కోఫీల్స్ లాంటి ఏరియా ఉంది. ఒక 10 years బ్యాక్ స్కోఫీల్స్ అనే ఏరియా అనేది ఏమీ కాదు, జస్ట్ ఫార్మ్ ల్యాండ్. కాకపోతే అక్కడ మెట్రో వస్తుంది, ఆ చుట్టుపక్కల అంతా ఓకే సో హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్తో అన్ని అప్గ్రేడ్ జరుగుతున్నాయని ఎవరైతే ముందు తెలుసుకున్నారో అక్కడ వెళ్ళి ల్యాండ్స్ కొనుక్కొని ప్రాపర్టీ డెవలప్ చేసుకొని ప్రాపర్టీ కొనుక్కొని ఉన్న వాళ్ళు ఇప్పుడు డబుల్ ద ప్రైస్ ట్రిపుల్ ద ప్రైస్ అయిపోయాయి. ద సేమ్ టైం మనము ఇప్పుడు మెల్బోర్న్లో చూసిన సరే మెల్బోర్న్లోని వెస్ట్ సన్బరి అనే ప్లేసెస్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను సన్బరి అనే ప్లేసెస్, ఇప్పుడు క్రేగీబర్న్ ఇలాంటి ప్లేసెస్లో కూడా ఇప్పుడు లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉందన్నమాట. గవర్నమెంట్ ఇస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ మనీ దేర్. ఇప్పుడు పర్త్ అంతా కూడా 2021 వరకు ఎవరు చూసేవారు కదా పర్త్ని, భయపడేవారనమాట పర్త్. ఎందుకంటే 2014 ఒకసారి మార్కెట్ పడిపోయింది క్రాష్ అయ్యి. రైట్, ఆ తర్వాత ఏం చేసింది పర్త్ గవర్నమెంట్ హెస్ యాక్చువల్లీ స్టార్ట్ డైవర్సిఫైయింగ్. అప్పటిదాకా ఓన్లీ మైనింగ్ మాత్రమే ఉండేది. తర్వాత ఏం చేస్తారంటే దే స్టార్టెడ్ డైవర్సిఫైయింగ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్గ్రేడింగ్ స్కూల్స్, రోడ్స్, హాస్పిటల్స్. ఓకే, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండడం వల్ల లైక్ ద ప్రాపర్టీ మార్కెట్ పెరిగిందనమాట. సో ఒక థింగ్ మనం చూసుకోవాల్సి ఏంటంటే రెండు ఆస్పెక్ట్స్, ఒకటి ఫస్ట్ హోమ్ ఆర్ ఓనర్ ఆక్యుపైడ్, అంటే నేను మేము ఉండడం కోసం ఇల్లు కొనడం ఒకటి కాన్సెప్ట్, సెకండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒకటి. సో ఉండడానికైతే మాత్రము మనం చూసే దృక్పథం వేరేగా ఉంటుంది. సో మనకి స్కూల్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, ఓకే షాపింగ్ సెంటర్స్, కమ్యూట్ అవన్నీ కావాలి. అట్ ద సేమ్ టైం మనకి డీసెంట్ సైజ్ ఇల్లు కావాలన్నమాట, బికాస్ ఫ్యామిలీ పిల్లలు ఉంటారు, వాళ్ళు బ్యాక్ యార్డ్ ఉంటుంది, ఆడుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి పార్క్స్ దగ్గరలో ఉన్నాయి ఇలా అవన్నీ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్కి వచ్చరికి ఏంటంటే ఆ ప్రాపర్టీ సప్లై ఎంత ఉంది, ఆ చుట్టుపక్కల ఏరియాలో డిమాండ్ ఎంత ఉంది, అట్ ద సేమ్ టైం యూనో వేకెన్సీ రేట్స్ అంటారు అనమాట, అంటే ఎన్ని ప్రాపర్టీస్ ఆ ఏరియాలోని రెంట్కి అవైలబుల్ ఉన్నాయి. సో ఎంత తక్కువ వేకెన్సీ రేట్ ఉంటే అంత ఎక్కువ డిమాండ్ అనమాట ఆ ప్రాపర్టీకి. అండ్ థర్డ్ పాయింట్ చూసుకోవాల్సింది ఏంటంటే సప్లై డిమాండ్ అనమాట. అంటే ఒక ఏరియా చూస్తున్నారు, ఆ ఏరియాలోని కొత్త డెవలప్మెంట్ ఎక్కువ వస్తుందంటే అక్కడ అట్ సమ్ పాయింట్ టైం ఆగిపోద్ది అనమాట గ్రోత్ అనేది. సో మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చినప్పుడు ఏమవుద్ది అంటే ప్రాపర్టీ గ్రోత్ ఆగిపోద్ది అనమాట, ఆ యూనిట్స్ ప్రైస్ పెరగవు ఇప్పుడు. సో అందుకే నేను కొత్తగా వచ్చే వాళ్ళకి లేదంటే ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే మెయిన్ సలహా ఏంటంటే ఎప్పుడన్నా ఒక ప్రాపర్టీ విత్ ల్యాండ్ కొనుక్కోవాలన్నమాట, అదే ఎప్పటికన్నా పెరుగుతుంది. అలా అని చెప్పి యూనిట్స్ పెరగని చెప్పట్లేదు, యూనిట్స్ కూడా చాలా చాలా ఏరియాల్లో యూనిట్స్ కూడా పెరిగాయి, కానీ ఆ పెరిగేది ఒక దగ్గర ఆగిపోద్ది అనమాట.
సో ఇల్లు కొనడం అనేది కొంచెం టెక్నికల్ అసెట్స్, అంటే బయర్స్ ఏజెంట్ లేదా ప్రాపర్టీ మేనేజర్స్ మీరు కావాలి అని చెప్తున్నారు. అలా కాకుండా సో వాళ్ళు కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే కాబట్టి సపోజ్ సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఐదర్ రెంట్ ఇన్వెస్టింగ్ అనే అనుకోండి, లేకపోతే కొత్తగా తన కోసం అన్నా ఫ్యామిలీ కోసం అన్నా ఇల్లు కొనుక్కుంటే కనుక అసలు వాళ్ళు ఎలా ప్రారంభించాలి, ఎక్కడ మొదలు పెట్టాలి?
కరెక్ట్. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేయాలంటండి, ఏదన్నా సరే మీరు చెప్పినట్టు వాళ్ళు ఉండడానికన్నా లేదంటే ఇన్వెస్టింగ్ అన్నా సరే ఫస్ట్ థింగ్ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి అనేది అసెస్ చేసుకోవాలన్నమాట. ఇండియా నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు, ఓకే, లేదంటే వాళ్ళే సేవ్ చేసుకో పెట్టుకోవచ్చు డబ్బులు. వాళ్ళ కరెంట్ ఎంత సంపాదిస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారంటే ఎంత సంపాదిస్తున్నారు, బ్యాంక్ని కానీ మార్గేజ్ బ్రోకర్ని ఫస్ట్ కలవాలన్నమాట. సో నేనేం చేస్తానంటే మార్గేజ్ బ్రోకర్ని కలిస్తే బెటర్ అని నా సజెషన్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. బికాజ్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఒక బ్యాంక్కి వెళ్తే ఆ ఒక్క బ్యాంక్ రేట్స్ మాత్రం మనం తెలుస్తాయి అనమాట, వాడే ఇస్తున్నాడు అనేది. అలా మనం 10 బ్యాంకులు తిరగాలి. అదే ఒక మార్గేజ్ బ్రోకర్ వెళ్తే వాడే 10 బ్యాంకుల దగ్గర ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తాడు, సింగిల్ స్టాప్ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. సో ఆ మార్గేజ్ బ్రోకర్ దగ్గర కూర్చొని వాళ్ళు మొత్తం మెసేజ్ చేస్తారు మన సిచ్యువేషన్, మనం ఎంత బారో చేయగలుగుతాము, డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ప్లే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫస్ట్ టైం ఓనర్స్ ఉంటారు, అంటే ఫస్ట్ టైం కొంటున్నారు ఇల్లు. సో ఫస్ట్ టైం ఓనర్స్ కొన్నప్పుడు ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క స్కీమ్ ఉందన్నమాట వాళ్ళకి. ఓకే, న్యూ సౌత్ వేల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండర్ $800,000 అయితే స్టాంప్ డ్యూటీ ఎగ్జెంప్షన్ ఉంది, ప్లస్ $10,000 వరకు వాళ్ళు ఫస్ట్ ముందు గ్రాంట్ అనేది ఇస్తారు. ఓకే, అలాగే విక్టోరియా కూడా అంతే, విక్టోరియా పర్త్ ఓకే బ్రిస్బెన్ $30,000 ఇస్తుంది. ఓకే, సో ఫస్ట్ ముందు గ్రాంట్ రకరకాల స్కీమ్స్ అయన్ని మార్గేజ్ బ్రోకర్స్ క్యాన్ యాక్చువల్లీ హెల్ప్ అవుట్ అనమాట. ఓకే, సో వాళ్ళు చెప్తారు మీకు ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి మీరు ఇంత బారో చేయగలుగుతారు, 20% డిపాజిట్ మీకు, అంటే లెట్స్ సే $1,000,000 ప్రాపర్టీ అంటే $200,000 మనము సేవింగ్స్ మన దగ్గర డబ్బులు ఉండాలి, రైట్. అది కాకుండా స్టాంప్ డ్యూటీ అంటారు అనమాట, ఆ స్టాంప్ డ్యూటీ ఎగ్జెంప్షన్ చెప్పాం కదా ఇది వరకు న్యూ సౌత్ వేల్స్ $800,000, అది దాటితే ఎంత అమౌంట్ ఆఫ్ స్టాంప్ మనం పే చేయాలనేది ఉంటుంది, అవన్నీ కాస్ట్ అనమాట. సో అవన్నీ అసెస్ చేసి మీ ప్రస్తుతానికి ఉన్న ఖర్చులు మీకు స్కూల్ ఫీజులు కానీ లేదంటే గ్రాసరీస్ కానీ ఓకే వేరే కమిట్మెంట్స్ కార్ లోన్స్ ఇలాంటి లోన్స్ అన్నీ పెట్టి మీరు ఎంత బారో చేయగలుగుతారు, బ్యాంక్ ఎంత ఇస్తుంది, ఎంత ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తుంది అనేది వాళ్ళు అసెస్ చేసి మీకు చెప్తారు అనమాట. దాన్ని బట్టి మీరు సొంత ఇల్లు కొనుక్కోవాలా ఉండడానికి లేదంటే ఇన్వెస్ట్ చేయాలనేది డిసిషన్కి వస్తారనమాట. వచ్చిన తర్వాత దెన్ దే కెన్ యాక్చువల్లీ రీచ్ అవుట్ టు బయర్స్ ఏజెంట్స్ లైక్ మీ, ఆర్ దే కెన్ బై దెమ్సెల్స్ అస్ వెల్. ఇండివిజువల్ కొనుక్కుందనుకుంటే మనం ఎమోషనల్ అయిపోతాము, లేదా నాకు ఆ ప్రాపర్టీ కంపల్సరీ కావాలి, ఓకే వాడు ఎంత చెప్తాను కొనేద్దాము, లేదా మిస్ ఇప్పుడు మిస్ అయిపోతే మళ్ళీ కొనలేము తర్వాత, అందుకే చెప్పి ఒక $100,000-$200,000 ఎక్కువ పెట్టి కూడా కొన్ని సిచ్యువేషన్స్ చూసాను చాలామందిని. సో కొనొచ్చు, తప్పలేదు. ఓకే, ఎప్పుడు మనకు డబ్బులు ఎక్స్ట్రా ఉండి మనము ఫ్యూచరిస్టిక్గా మనం ఆలోచించి పక్కన లైక్ మంచి స్కూల్ వస్తుంది ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు వాళ్ళకి తెలిస్తే కొన్ని కొన్నిసారి డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోతాయి అనమాట. మనం అనవసరంగా ఒక $200,000-$300,000 పెట్టి ఎక్స్ట్రా పెట్టుకునేస్తాము, ఫ్రెండ్ చెప్పాడు లేదంటే మనం మిస్ అయిపోతున్నాం అనేది, అది అవాయిడ్ చేయాలన్నమాట. రైట్ ప్రైస్లో కొనడం అనేది ఇంపార్టెంట్ అనమాట.
విన్నారు కదా మీరు ఆస్ట్రేలియాలో ఇల్లు కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలను. ఎస్బీఎస్ తెలుగు ద్వారా తెలుగు వారికి ఉపయోగపడే అంశాలను తెలుసుకోండి. దానికోసం ఎస్బీఎస్ తెలుగు ఇన్స్టా పేజ్ని కానీ ఫేస్బుక్ పేజ్ని కానీ ఫాలో చేయండి.
ఎస్బీఎస్ తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా అంతర్జాతీయ సమాచారం మరియు ఆసక్తికర కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. SBS Telugu. Welcome home.